నేను ఆశ్చర్య పండుగలారా. మానవుడు దుఃఖం లేని స్థితికి రావాలి. నియమితం యొక్క గమ్యమైనా అంతే. సైన్స్ మన బాడీకి కంఫర్ట్ చేస్తుంది కానీ మైండ్కి కంట్రోల్ ఇవ్వలేదు. డ్రీమ్ వాండరింగ్స్ మన శరీరాలు అనేవి స్వప్న శరీరాలు. స్వప్నంలో మన శరీరాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ శరీరాలు ఎటువంటియో ఆత్మజ్ఞానం కలిగాక, ఆత్మానుభవం కలిగాక, ఆత్మశాంతి కలిగాక ఈ భౌతికమైన శరీరాలు కూడా అటువంటి అని విషయం మనకు అర్థమవుతుంది. మనకి ఎన్ని శరీరాలు మార్చినా మన సంపదలు అభివృద్ధి అయినా అభివృద్ధి అవ్వకపోయినా, మనకి ఎంత చదువు ఉన్నా చదువు లేకపోయినా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. లోకానికంతా ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో, మనకి లోకానికి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో, ఏ వస్తువు ఉండటంలో ఈ లోకం ఉన్నట్టు మనకి తెలియబడుతుందో, ఆ బ్రహ్మానుభవం కలిగే వరకు ఆ బ్రహ్మము అంతటా ఉంది, మన హృదయంలో కూడా ఉంది. ఆ బ్రహ్మజ్ఞానం కలిగే వరకు కోటి జన్మలు ఎత్తిన ఆ బ్రహ్మజ్ఞానం కనుక మనకు కలగకపోతే, బ్రహ్మానుభవం కలగకపోతే, బ్రాహ్మ్యస్థితి కనుక మనకు కలగకపోతే, జ్ఞానోదయం కనుక మనకు కలగకపోతే, ప్రతి మనిషిని కూడా అశాంతి, దుఃఖము, ఆవేదన వెంటాడుతూ ఉంటుంది. దుఃఖం ఏ మనిషిని విడిచిపెట్టదు, అశాంతి విడిచిపెట్టదు, ప్రతి జన్మలోనే వెంటాడుతూ ఉంటుంది. అది దేవుడు మనం ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అని అనుకుంటున్నాం. అవన్నీ మన మనస్సు అంత నిజము, ఆ లోకాలు ఆ దేవతలు కూడా అంత నిజం. బ్రహ్మము మన కంట్రోల్ రూమ్, మనం నియమించేవాడు, మనం తెలుసుకునే వస్తువు మన హృదయంలోనే ఉంది. మన స్పిరిచువల్ హార్ట్, ఈ ఆధ్యాత్మిక హృదయంలోనే మనం తెలుసుకునే వస్తువు ఇక్కడ ఉంది. మనకు తలంపులు, ఆలోచనలు, సంకల్పాలు అన్ని లోపల నుంచి వస్తున్నాయి. ఇవన్నీ స్పిరిచువల్ హార్ట్లో నుంచి సహస్రం బ్రెయిన్లోకి వస్తే, బ్రెయిన్లోకి వచ్చాక మనకు తెలుస్తుంది ఈ తలంపు ఉంది, ఈ సంకల్పం ఉంది. భగవంతుడు చెప్పాడు గీతలో, అహమాత్మ గుణాకేశ సర్వభూతా శ్రేష్ఠత, అందరి హృదయాల్లోనే నేను చైతన్యంగా ఉన్నాను, దేవుడిగా ఉన్నాను, బ్రహ్మగా ఆత్మగా అందరి హృదయాల్లో ఉన్నాను. భగవంతుడు చెప్పిన అందరి హృదయాల్లో ఉన్నాను భగవంతుడు చెప్పింది ఫిజికల్ హార్ట్లో కాదు, స్పిరిచువల్ హార్ట్. మన మనసు ఏదైనా ఆందోళనగా ఉందనుకోండి, మనం ఎవరో మనకు తెలియదు. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఎవరో మనకు తెలుస్తూ ఉంటాం. శశాద్రస్వామి అంటే ఉండేవారు, ఏమంటే నాకు భగవంతుని తెలుసుకోవాలని ఎవరైనా అంటే, వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు మధ్య నుంచి తెలివి రాకు, వాడు ఎక్కడున్నాడో అక్కడ వరకు వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు, వాడు ఎంత దూరంలో ఉన్నాడో అంత దూరం వెళ్ళు, అక్కడ నీకు ఆయన దర్శనమిస్తాడు. ఆయన దర్శనం ఇచ్చాక నీకు ఇంకా పూజలతోటి జపాలతోటి పని లేదు. వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు, ఈశ్వరుడు ఎంత లోపల ఉన్నాడో అంత లోపలికి వెళ్ళు. అక్కడ అక్కడికి వెళ్ళాక వాడికి ఇంకా పూజతోటి కానీ జపంతో కానీ ఒక సాంప్రదాయంతో కానీ పనలేదు వాడు. అంటే సామాజికంలో ఉండే రూల్స్ వాడికి వర్తించు. వస్తువు అందరి హృదయంలోనే ఉంది, భగవంతుడు అందరి హృదయంలో ఉన్నానని చెప్పాడు. కొంతమందిలో ఉన్నాను లేకపోతే బ్రౌన్ పీపుల్లో ఉన్నాను, వైట్ పీపుల్లో నేనని చెప్పలేదు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. దీనికి ఒక కులం కానీ మతం కానీ ఏం భేదం లేదు, ఒక ప్రాంతం కానీ ఏం భేదం లేదు. శరీరం ధరించినటువంటి ఏగవచ్చు, దమ అవచ్చు, క్షేమ అవచ్చు, మానవ దేహం అవచ్చు, దేవతా శరీరం అనవచ్చు, ఎక్కడైనా దేహం ధరించిన ప్రతి వస్తువులో కూడా ప్రతి లోపల అంతర్యామగా ఉన్నాడు ఈశ్వరుడు. అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, ఉండి పని చేస్తున్నాడు. ఎలా తెచ్చవాళ్లే పని చేయటం లేదు, నాటమైన కానీ దేవుడు లోపల దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడుస్తున్నాడు. ఆ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, ఏ పని నిమిత్తం వచ్చిందో, ఆ పనికి అనుసరించి ఆ దేహాన్ని తిప్పుతున్నాడు, బొమ్మ తిప్పినట్టు. భగవంతుడు చెప్పాడు అందరి హృదయంలో నేను ఉన్నానని చెప్పాడు. మన ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే మనకి శాంతి ఉంది, సుఖం ఉంది, ఆనందం ఉంది. మన అందరికీ సుఖం కావాలి, మనందరికీ శాంతి కావాలి, మన అందరికీ ఆనందం కావాలి. కానీ అది ఎక్కడ ఉందో మనకు తెలియట్లేదు. లోకంలో వెతుకుతున్నాం, బజార్లో వెతుకుతున్నాం, బయట వెతుకుతున్నాం. అంటే ప్రాథమికంగా మన అందరం చేస్తున్న పొరపాటు ఏంటి, ఎక్కడైతే సుఖం ఉంది అక్కడ వెతకటం లేదు, నేను చోట వెతుకుతున్నాం. ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడ వెతకటం లేదు, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో సర్వేశ్వరుడు ఉన్నాడు, ఎక్కడైతే పరమాత్ముడు యొక్క నివాసం ఎక్కడుందో అక్కడ వెతకటం లేదు, లేని చోట వెతుకుతున్నాం. అది భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఒకసారి రమణ అరుణాచల మహర్షిని అడిగారు. అడిగారు ఏం చెప్పారంటే, నేను నీ తలంపు ఎక్కడైతే నీ లోపల నుంచి ఉదయిస్తాందో ఆ ఉదయించిన చోటే దేవుడు కూడా ఉన్నాడు. నీ కంట్రోల్లో నీకు దూరం లేడు. నేను అనే తలంపు, ఆ ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ నేనే మనస్సు, మనస్సే నీకు నేరుగా వ్యక్తం అవుతాను. దేహం కాదు, నీకు మనస్సు నీకు నేరుగా వ్యక్తం అవుతాను. ఆ నేను నీ లోపల నుంచి ఎక్కడైతే ఉదయించి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే నీ నియమించేవాడు ఉన్నాడు. నీ ప్రభువు ఎక్కడ బయట లేడు, అక్కడే ఉన్నాడు. వాడు ఎంత దూరంలో ఉన్నాడో అక్కడ నువ్వు వెళ్ళగలిగితే 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 అంత దూరం వెళ్ళగలిగితే నీకు ఆ వస్తువు తెలియకూడదు. అయితే అంత దూరం వెళ్ళటానికి మనకు సాధ్యం ఎందుకు కావడం లేదు, ఉండవలసినంత వైరాగ్యం లేదు, అభ్యాసం లేదు, మన అందరిలోనూ దోషం అది. లోపల వస్తువు ఉంది, సమీపంలో ఉంది. ఇంత సమీపంలో ఉన్నప్పటికీ ఎక్కడో లక్షలాది మైలు దూరంలో ఉందనుకుంటున్నాం. అంటే ఏనాటికి తెలుసుకుంటాం, ఎప్పుడు తెలుసుకుంటాం, టైర్ అయిపోతామేమో అనుకుంటున్నాం. ఇక్కడే ఉంది కానీ అవగాహన లేదు మనకి. అవగాహన చేయడానికి మనం చదివే పుస్తకాలు మంచివి కాదు, మనం చేసే స్నేహాలు మంచివి కాదు. మనం చదివే గ్రంథాలు మంచి అయితే, మనం సత్కర్మ చేస్తుంటే, మంచి కర్మలు చేస్తుంటే, మనం చేసే సహవాసాలు మంచి అయితే, అంటే మనకు అంతర్దృష్టి కలగజేసే సహవాసాలు కనుక చేస్తే, మన శరీరం, మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటే, తిండి కాడ, మాటల కాడ, నిద్ర కాడ జాగ్రత్తగా ఉంటే, మనం చేయవలసినటువంటి వైరాగ్యం కలిగి ఉండి ఎంతో కొంత అభ్యాసం చేస్తుంటే లోపల వస్తువు ఉంది మనకి స్ఫురిస్తుంది. అందరికీ ఇష్టం లేనిది ఏంటంటే తపస్సు ఎవరికీ ఇష్టం. ఏదో నాన్నగారు సామాన్ల కోట్లు మీటింగ్ జేబులో రూపాయలు ఉన్నా, 100 రూపాయలు ఉన్నాయి జేబులు, ఏదో లారీ మీద వచ్చేస్తాం, కారు మీద వచ్చేస్తాం, ఏదో రకమైన డబ్బులు ఉంటే ఏదో వెహికల్ ఉంటుంది, కారో లేకపోతే ఇంకోటో లేదా బస్సు ఏదో ఉంటుంది వచ్చేస్తాం. అరుణాచలం కూడా వెళ్తాం తీరికే, జేబులు 400 ఉంటే అరుణాచలం వెళ్తాం, వెళ్తాం వచ్చేస్తాం. రైలు ఉన్నాయి అటు ఇటు, మళ్ళీ మొయ్యటానికి కార్లు అవి ఉన్నాయి, మొయ్యటానికి ఏదో పడేస్తాం. అందరికీ ఎవరికి ఏమీ ఇష్టం లేదు అంటే తపస్సు అంటే ఎవరికి ఇష్టం లేదు అంటే నేను చెప్పానని మీరు నమ్మద్దు, మీలో మీరు కూడా ఆలోచించుకోండి. తపస్సు అంటే ఎవరికి ఇష్టం? తపస్సు లేకుండా జీవుడు పవిత్రుడు కాడు. తపస్సు లేదనుకోండి మనకి, జీవుడు పవిత్రుడు కాదు. జీవుడు లోపల శాస్త్రం ఏం చెబుతుందంటే లోపల ఉన్న బ్రహ్మము ఎంత పవిత్రమైందో, అది ఎంత శుచిగా ఉందో, అది ఎంత ఏకాగ్రంగా ఉందో, లోపల సద్వస్తు ఎంత పరమ పవిత్రమైందో, నీ జీవుడు కూడా అంత పరమ పవిత్రుడు అయితేనే కానీ అందులో ఐక్యము కాలేడు. అలా ఐక్యం చేయటానికి యోగాలన్నీ భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మయోగం. సూర్యుడు మనకు కనిపించకుండా మబ్బడి వస్తుంది, అలాగే నా హృదయంలోని జ్ఞాన సూర్యుడు నాకు కనిపించకుండా మనస్సునే మబ్బడి వస్తుంది. అందుకని ఎవరో ఎవరు ఇతరులు అడ్డొస్తున్నారనుకోవటం, ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఒకవేళ దాన్ని మనం శోధిస్తామేమని ఇతరుల మీద ఇంకేస్తున్నాం, వాడు అడ్డొస్తున్నారు, వీరు అడ్డొస్తున్నారు, నీకు జ్ఞానం కలగకున్నాడు. మనస్సు ఏం చేస్తుందంటే ఎన్ని పనులు చేయమంటే చేస్తుంది, కానీ తన విచారం మీద పెట్టాను కానీ ఒప్పుకోదు, ఒక్కడో దారి చూసుకోమనే చూస్తుంది. కొన్ని ప్రాణాయామాలు నేర్చుకోమంటే నేర్చుకుంటుంది, ఆసనాలు ఏమంటే ఏమంటే నేర్చుకుంటుంది, కానీ తన మూలం నుంచి మనస్సు యొక్క మనోమూలంలోకి మనస్సు వెళ్ళటం ఇష్టపడదు. ఎందుకంటే మనోమూలంలోకి మనస్సు వెళ్తే అక్కడ మనస్సు ఉండదు. జపం చేయమంటే చేస్తుంది, ధ్యానం చేయమంటే చేస్తుంది, కానీ మనోమూలంలోకి వెళ్ళటానికి అది ఇష్టపడదు. ఇవన్నీ జపము, పూజ, జపము, ధ్యానము, ఇవన్నీ మనస్సును అణచటానికి, అణిగిన మనస్సుకి కానీ ఆత్మజ్ఞానం కలగదు. మనస్సుకి అంతర్దృష్టి కలగటం కోసమే ఈ పూజ, జపము, ధ్యానం. తపస్సు లేకుండా ఇంద్రియ నిగ్రహం రాదు, మనో నిగ్రహం రాదు. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, మనో నిగ్రహం లేకపోతే లోపల జీవుడు పరిస్థితుడు. ఇంకోటి రమణ మహర్షి గారు చెప్పారు, నీకు వ్యక్తి భావం లేకుండా, నువ్వు వ్యక్తి భావం లేకుండా, అహంభావన లేకుండా నువ్వు జీవించడం నేర్చుకోవాలి, అది కూడా తపస్సు. ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, తిండికాడ జాగ్రత్త, నోరు కట్టుకోవాలి, అది కూడా తపస్సు. రేపు ఈ జీవితం పొరుగున ఏకం కాపాడుకోవాలి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది మన శాశ్వత శాంతికి ఉపయోగపడుతుంది, ఏ కర్మ చేస్తే మన మనస్సు పవిత్రం అవుతుంది అనే వివేకం లోపల ఎప్పుడు కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా ఈ వివేకం పోగొట్టుకోకూడదు మనకి. అందుకే భగవంతుడు కూడా ఏమని చెప్తాడంటే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, నిన్ను ఉద్ధరించుకోవడం మానేసి ఎవరో నిన్ను ఉద్ధరించుకోవడానికి వస్తారని కనిపెట్టుకోవద్దు అన్నాడు. భక్తుడికి ఎవరికి సంకల్పం ఉండదు, సంకల్పం ఉన్నాడు భక్తుడు కాదు. మన వారి పని ఏదో వాడు మనైపోవడంగా చేసుకెళ్తూ ఉంటాడు. జరిగేదో జరుగుతుంది, జరగలేదు జరగదు. ఇది ఎలా జరిగింది ఏంటి, అది అలా జరగలేదు ఏంటి, ఇలా అనుకున్నాడు ఎవడు భక్తుడు కాదు. నిజమైన భక్తుడికి అసలు సంకల్పం ఉండదు. భగవంతుడి సంకల్పమే తన సంకల్పం, భగవంతుడి ఇష్టమే తన ఇష్టం, అది నిజమైన భక్తుడు. మనం భక్తులు అయితే లక్షణాలు మనకు ఉన్నాయి లేదా మనం చూసుకోవాలి. ఏ సంకల్పం అసలు నిజమైన భక్తుడికి సంకల్పం ఉండదు. అలా జరగవలసింది ఈశ్వర సంకల్పం అది అనుకుంటే దాంతో సమాధాన పడతాడు. లేని దాని గురించి దుఃఖపడ్డు, ఉన్నదాంతో సంతృప్తి పడతాడు, లేనిది రాలేదని దుఃఖపడ్డు. ఇంకా మన భక్తి ఎలా ఉందంటే, ఎక్కడ చూసినా మనం తిరుపతిలో మనం, రామేశ్వరంలో మనం, దేవాలయాలు చాలా ఉన్నాం. అరుణాచలంలోనే మనమే, కాశీలోనే మనమే, ఎక్కడికి వెళ్ళినా దేవాలయాలు అన్ని భక్తులే కానీ ఎక్కువ భక్తులతోటే దేవాలయాలు అన్నీ నిన్ను ఉంటాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవాలయాలకి, దేవాలయాలకి వెళ్ళినా భక్తులకి నాస్తికులు ఎలాగో వెళ్తాడు. ఇది భక్తులు కోరుకునేది ఏంటంటే, వాళ్ళు అసలు ఎలాగో ఉండిపోవాలి, ఇష్టం ఎలాగో ఉండిపోవాలి, అయిష్టం ఎలాగో ఉండిపోవాలి, కామక్రోధాలు ఎలా ఉండిపోవాలి, ఉన్నయ్య మటుకు పోకూడదు, ఈ ఉన్నయ్యం ఎలాగో ఉండిపోవాలి. బయట ఏదో అడుగుతూ ఉంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇది భక్తుడు చేసే పని. మనం దేవాలయంలోకి వెళ్ళి నాలో ఉన్న కామక్రోధాల నుంచి నన్ను విడిపించని ప్రార్థించే భక్తులు ఎంతమంది ఉన్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, ముందు మానవుడి శత్రువులు రజోగుణాల నుంచి ఉద్భవించి వస్తున్నారు. మనకి కామక్రోధాల వల్ల ప్రశాంతత లేదు, సహనం లేదు, ప్రేమ అంతకు ముందే లేదు. ప్రేమలైన వాడికి జ్ఞానం కలగదు. నిజంగా నీ మీద నాకు ప్రేమ ఉందనుకోండి, నీ పొరపాట్లు నాకు కనపడవు. మీరు ఏదైనా పొరపాట్లున్నా మీ పొరపాట్లు నాకు కనపడవు, నా కళ కనపడవు. మీ మీద ప్రేమ నాకు లేదనుకోండి, మీ చిన్న పొరపాటు కూడా హిమాలయ పర్వతాలు అంత కొండ కింద కనిపిస్తుంది. నిజంగా నీ మీద నాకు ప్రేమ ఉంటే మీరు పొరపాట్లు ఉన్నా కనపడవు. ఆ ప్రేమ లేనప్పుడు చిన్న పొరపాటు కూడా పెద్ద పొరపాటు కింద కనిపిస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మనవ ప్రవాహానికి ఎవరైతే ఎదురిస్తున్నారో వాళ్ళే మనం మనలోకి వెళతారు. అందుకే మనం గ్రహించవలసింది ఏంటంటే, భగవంతుని మనం ప్రార్థించింది ఏంటంటే, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, ఆయన అనుభవం పొందటానికి ఏ బలహీనతలు కనుక మనకు అడ్డొస్తున్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఏ బలహీనతలు మనకు అడ్డొస్తున్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ బలహీనతలను విడిపించమని, ఆ బలహీనతల నుంచి నన్ను విడిపించమని దేవుని ప్రార్థించాలి. కానీ ఈ బలహీనతలకి బాధ చేసుకుని నాకు ఎక్స్ట్రా లోకంలో కనిపించే వస్తువులు, ఆ వస్తువు ఈ వస్తువు ఏమని అడుగుతుంటే ఆయన ఇస్తే ఇస్తాడు, కానీ జ్ఞానం సున్నా. అది భగవంతుని ఏది అడగడం మనకి తెలియదు. మనం ఎవరో ఆత్మజ్ఞానం అడగదు. ఆత్మజ్ఞానం లేదు, మోక్షం లేదు, శాంతి లేదు. కొంతమంది చూడండి, చంటి పిల్లలు ముద్దు పెట్టుకుంటారు. మీ మనలో ఉన్నారనుకోండి చిన్నపిల్లల్ని, మామూలుగా పెంచుతారు ముద్దు పెట్టుకోవటం ఎందుకు అని, అది ఇష్టం లేదు ముద్దు పెట్టుకుంటారు. అలా భగవంతుడు చెప్పిన వాక్యాలు మీరు నిజంగా ప్రేమంటే వాక్యాలు మీరు ముద్దు పెట్టుకోవాలి. ఈ వాక్యాలు ఏమో రోడ్డు మీద దుమ్మి మీద వదిలేసి మీ మనవాళ్ళు ముద్దు పెట్టుకోవడం. మీ మనవాళ్ళు ముద్దు పెట్టుకోవద్దని నేను చెప్పడం లేదు. మీ మనవాళ్ళ మీద నిజంగా మీకు ఎంత ప్రేమ ఉందో అంత దేవుడు చెప్పిన వాక్యం మీద, ఋషి వాక్యం మీద, భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి వాక్యాన్ని ఆప్యాయత అయ్యో భగవంతుడు ఎలా చెప్పాడు కదండి, ఆ వాక్యాన్ని ఎప్పుడైనా మీ జీవితంలో ఒక్కరైనా ముందు పెట్టుకున్నారు. దాని మీద కనీసం గౌరవం ఉంది. ఆ సంగీతంలో తప్పుడు తప్పుడు మాట్లాడి తప్పుడు తప్పుడు మాట్లాడు మాట్లాడినా అని ముద్దు పెట్టుకుంటే దేవుడు బాగా మాట్లాడినా స్పష్టంగా మాట్లాడినా ఇంకా వాక్యాన్ని ముద్దు పెట్టుకోరు. దేవుడు తప్పుడు తప్పుడు మాట్లాడి మాట్లాడదు కదండి, ఎంత స్పష్టంగా చెప్తాడు చెప్పే మాట. అరచేతిలో ఉన్న వస్తువును మనం ఎంత స్పష్టంగా చూడొచ్చో అంత స్పష్టంగా చెప్తాడు. కానీ దేవుడు వాక్యంలో మనకు గౌరవం లేదు. అసలు దేవుడు ఆ వాక్యంలో అయి ఉన్నాడన్న సంగతి కూడా మాకు తెలియట్లేదు. లోపల చైతన్యం ఒకటే. అంతేకాని రాముడిని ఆరాధించే వాళ్ళందరూ రాముడు దేవుడని, కృష్ణుడు దేవుడు కదని, కృష్ణుని ఆరాధించే వాళ్ళందరూ రాముడు దేవుడు కదని ఇలా అనుకుంటే అంటే వాడికి ఏమీ తెలియదని అర్థం. అంటే వాడు అసలు గడప కూడా దాట్లేదని అర్థం. అంతేకాని ఎవరి సాంప్రదాయాన్ని ఆడి పోషించుకోవడమే కానీ అది మనిషిని ఎక్కడికి తీసుకెళ్లాలో బోధించేవాడికి తెలియాలి. మిమ్మల్ని అందరినీ రమణ మహర్షి భక్తుల కింద చేయాలని ఎక్కడికి రాలేదు. రమణ మహర్షి భక్తులు మీరు అందరూ అవుతారనుకోండి, మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టదనుకోండి, అశాంతి విడిచిపెట్టదనుకోండి, బాధ విడిచిపెట్టదనుకోండి, వేదన విడిచిపెట్టదనుకోండి, మాకు కలిసి వచ్చింది ఏంటి? మీరు అందరూ రమణ మహర్షి భక్తులు అవుతారనుకోండి, మీ మీద అశాంతి విడిచిపెట్టదనుకోండి, ఏంటి మాకు రాబేంటి, మాకు కలిసి వచ్చింది ఏంటి? మీరు అంటే అసలు మానవుని ఎక్కడ తీసుకెళ్ళాలి? నేను చెప్పే ఏ మాట అయినా మీరు అశాంతి నుంచి, దుఃఖం నుంచి, వేదన నుంచి, బంధం నుంచి విడుదల పొందటానికి సహాయం చేయాలండి. ఆ మాట లేకపోతే మాట అనవసరం. కొంతమంది ఎదట వాళ్ళు మనం పొగడాలనుకుంటూ ఉంటారు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అందరూ మనం పొగడాలనుకుంటే చివరికి మీ చేతితో మీరు నరకానికి వెళ్ళటానికి మెట్లు కట్టుకుంటున్నారు. మనం స్వర్గలోకానికి వెళ్ళటానికి కదా ఇక్కడ మెట్లు కట్టుకుంటాను, సామాన్య కోట్లు కూర్చున్నాయి. నరకానికి వెళ్ళటానికి మెట్లు కట్టుకుంటున్నాం. ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి, కొంచెం సంతోషం వచ్చి అదో బలహీనత. అది ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే బ్రహ్మనే. ఆ బ్రహ్మను నువ్వు జీవుడు అనుకుంటున్నావు, అంతే ఈ పొగడతలు చూసి నువ్వు నువ్వు ఏదో కొంత పొంగుతున్నావు. అంటే నీకు జీవలక్షణాలు పెరుగుతున్నాయి. నువ్వు నేనే ఒకటే అయినప్పుడు ఇంకా పొగడతే ఏంటి? మన అందరం ఒకటైనప్పుడు ఇంకా పొగడతలేంటి? వేరు బాగున్నప్పుడు పొగడతల కోసం చూస్తూ ఉంటారు. ఈ పొగడతల కోసం చూసే వాళ్ళందరికీ చివరికి చనిపోయిన వెంటనే మీరు నరకం. మనం అయ్యో నా పొగడతలకు అలవాటు పడిపోయాం, మేము ఈ సన్మానాలకు అలవాటు పడిపోయాం, ఈ పొగడతల నుంచి నన్ను విడుదల చేయి, ఈ పొగడతలు ఎవరైనా పొగిడితే నాకు వికారం రాకుండా విడుదల చేయమని ఒకరి దేవుణ్ణి ప్రార్థించడం. ఇంకా రానిమంటాడు పొగడత. అంటే ఇక దేవుడు ఎక్కడ ఉన్నాడని పోటీలు మనకి ఈ మాయలో పడతాయి. ఇక్కడే ఉన్నాడు, మన తలంపును చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు, మన మాట వింటున్నాడు, మనం చేసే పని చూస్తున్నాడు. ఆ పని ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, మన కర్మ చేసినప్పుడు ఆ కర్మ ఏ ఉద్దేశంతో చేస్తున్నామో చూస్తున్నాడు. అటువంటిప్పుడు ఇంత వైరుధ్యం లోకంలో ఉంది, జ్ఞాని అందరినీ ఎలా సమానంగా చూడగలడమయ్యా? మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు లోకంలో. రకరకాల వికారాలు గల వాళ్ళు ఉన్నారు, కొంతమంది క్రూరంగా ఉంటారు, కొంతమంది ప్రేమగా ఉంటారు. వీళ్ళిద్దరినీ ఒకేలా జ్ఞానం ఎలా చూడగలిగండి? లోకంలో దయా స్వభావం గల వాళ్ళు ఉన్నారు, రామకృష్ణ ఏం చెప్తారంటే దయ చూపించడానికి నిలబడవా, ఎవరికి ఏదైనా ఉపకారం చేస్తే సేవ చేస్తానకు దయ చూపడానికి నిలబడి దేవుడవా అన్నాడు. రామకృష్ణుడు అన్నాడు, నువ్వు ఎవరికైనా ఉపకారం చేసేవాడుకో, వాడికి సేవ చేస్తున్నానుకో, దయ ఒక దేవుడు చూపించగలడు, నువ్వు దయ చూపించడానికి నీకు దేవుడు వాడు, నువ్వు జీవలక్షణాలు లేకపోతే పెట్టుకుని నువ్వు దేవుడు ఎలా అవుతావు? ఎవరికైనా మంచి చేస్తే వాడు సేవ చేస్తున్నానుకో, వాడి బట్టలు దయ చూపించాను, వాడి బట్టలు దయ చూపించాను, ఏదో తొందర మాటలు మాట్లాడుకో, ఉన్న జ్ఞానం కాస్త సంపాదించుకునే జ్ఞానంలో ఊడిపోతున్నాయి. లోకంలో ఎంతో భిన్నత్వం ఉంది, జ్ఞానం అందరినీ మరి సమానంగా ఎలా చూస్తారు అని ఇక్కడ ప్రశ్న. భగవాన్ ఏమంటున్నారంటే జ్ఞాని చాలా నిర్దిష్టంగా ఉంటాడు అయ్యా, ఏమీ వ్యాకుల పాటు ఉండదు, తొందరపాటు ఏమీ ఉండదు, చాలా నిర్దిష్టంగా ఉంటాడు, స్పష్టంగా ఉంటాడు, అస్పష్టంగా ఏమన్నాడు, మేము ఎలా అనుకున్నామంటే ఈ రోజున ఎలా అనుకున్నామంటే కాబోసేమండి ఇలాగే ఉండవు, స్పష్టంగా ఉంటుంది. జ్ఞాని యొక్క ఆలోచన, జ్ఞాని యొక్క మాట, జ్ఞాని యొక్క జీవిత విధానం స్పష్టంగా ఉంటుంది కానీ అస్పష్టంగా ఉండదు. అందమైన విశ్వాసాలు ఉన్నప్పటికీ అవన్నీ పైపై కూడా మనకు తెలుసు. ఈ గుణాలు ఎక్కడున్నాయి? మన శరీరంలో ఎముకలు, మాంసము, రక్తం ఉన్నాయి. మనసు అనే గుణాలు ఉన్నాయి. ఆ మనసు బాధితే అందరం ఉంటే ఈ శరీరం చూస్తున్నప్పుడు స్త్రీ భాగం, పురుష భాగం. ఈ మనస్సును చూస్తే గుణాలు, శరీరం చూసినప్పుడు స్త్రీ భాగం, పురుష భాగం. ఈ శరీరం వివర్తనం చేస్తే, మనస్సును వివర్తనం చేస్తే అంత బ్రహ్మమైన అది చూస్తాడు. అయ్యాడు జ్ఞానికి ఎవరు అంగీకారాడు. అంతా జ్ఞానమే, అంతా ఆనందమే, అంతా శాంతి, అంతా కాంతి. ఇంట్లో ఎవరైనా పొరపాటు చేస్తే మీరు ఎవరు చేయరు. పక్కింటి వాళ్ళు పొరపాటు చేస్తే ఎవరు చేస్తారు అంటే మీ ఇంట్లో మీరు మీ పన్న ప్రేమ పక్కింటి వాళ్ళకి మీకు మిమ్మల్ని దేవుడు చూస్తాడు కదా, మీకు మోక్షాలు వేస్తాడు. అలాగే దేవుడు అంటే అనాయకరా, అది మనకంటే దాన్ని తక్కువగా అసమర్థుడా. ఈ జగత్తులు నియమిస్తున్నారు కదా, మీరంతా నేనంటే మొత్తం సార్ పంచిపోతాను సృష్టి నియమిస్తున్నారు కదా ఆయన. ఎవరు ఎంత భగవాన్ ఏమంటారంటే, అన్ని అనుపాలు, అన్ని ధ్వనులు, అన్ని రుచులు, ఎన్ని భేదాలు, ఎన్ని భేదాలు, ఎన్ని పైపోయినవా, లోప అంతా ఒకటి బ్రహ్మమే. లోప వాడు బ్రహ్మమనే చూస్తూ ఉంటాడు, వాడు బ్రహ్మమనే చూస్తూ ఉంటాడు, తను తానే చూసుకుంటూ ఉంటాడు, తను తానే చూసుకుంటూ ఉంటాడు. అయితే వాడికి వ్యత్యాసాలు ఏమిటి? అయినా వ్యత్యాసం మీరు ఏదైనా లోపాలు నడుపుకున్నా లోపం మీరు కాదు, వారు బ్రహ్మమే. కానీ గురువు ఏం చేస్తాడు? గురువు ఏం చేస్తాడంటే మీలో లోపం ఉందని చెప్పరు. ఆ లోపం అందరూ మీకు చెప్పకుండా లోపం నుంచి మీరు విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. భగవంతుడు అటండి, భగవంతుని ప్రేమించగా ప్రేమించగా భగవంతుడు చెప్పినట్టుగా మనం జీవిస్తూ ఉంటే, భగవంతుడు ఎలా చేయమని పని ఎలా చేయమని చెప్పాడు అలా పని చేస్తూ అటండి, ఆ భగవంతుడే గురువు రూపం వచ్చి మన అజ్ఞానాన్ని పోగొడతాడు వాడుతుంది. బాగా పాడతా ఉంటారా మీ పాట? గిరి గురురూపము అంటే గురువు ఎవరు కాదు, ఆ గిరి రమణ గురువుగా వచ్చింది. గిరిరూపము గురురూపము ఆ గిరి గురువుగా వచ్చింది. ఎందుకు? మనందరిలోనే మనం ఉంది, మనందరిలోనే ఉంది, మనం ఉంది. లోపల అవిద్యని, లోపల అజ్ఞానాన్ని మూలనాము అంటారు వేదాంత పరిభాష. గిరిలోపము గురులోపము లోపం ఏదో ఒకటి లోపం అరుణాచలిస్తాడన్నా గిరిరూపం అన్నారు. ఎవరు ఎలా ఉన్నారు? గురురూపం అన్నారు. వారు గిరిరూపం, వీడు గురురూపం. ఆ గురురూపంలో ఎందుకు వచ్చాడు? మూలంలో మనం తొలగించటం. కొంతమందికి మంచి గుణాలు ఉంటాయి, కొంతమందికి చెడ్డ గుణాలు ఉంటాయి. ఈ మంచి గుణాల లోపల ఉన్న వారికి అజ్ఞానం ఉంటుంది, చెడ్డ గుణాల లోపల ఉన్న వారికి అజ్ఞానం ఉంటుంది. మీకు అర్థమవుతుంది? మంచి గుణాలు ఉన్న వారి లోపల మనం ఉంటుంది, చెడ్డ గుణాల లోపల ఉన్న వారు మనం ఉంటుంది. అక్కడ మనం అంటే ఏంటంటే అజ్ఞానం. అంటే మూడో సరఫ వేరుకుంటుంది, వేరుకుంటుంది. చెడ్డ గుణాలు మారుకుని చెడ్డ పనులు చేయొచ్చు, మంచి గుణాలు మంచి పనులు చేయొచ్చు. అక్కడ లోపల నేను, ఈ దేహము నేను, దేహమే ఆత్మ, దేహమే నిజం, దేహమే సర్వస్వం. దేహం చనిపోయిన తర్వాత ఇంకేమి లేదు. ఈ దేహమే ఆత్మ, దేహమే నిజం. ఆ దేహం మాత్రమే నేను అనుకునే బుద్ధి మంచి గుణాలు వాళ్ళు ఉంటుంది, చెడ్డ గుణాలు ఉంటుంది. ఈ గురు ఎందుకు వస్తాడటండి? ఈ గురు ఎందుకు వస్తాడటండి? ఆ దేహ బుద్ధిని చూసా, దేహాత్మ బుద్ధిని చూసి దేహమే ఆత్మ అనుకుంటున్నావు కదా. ఇది వేరే ఎవరు నీకు తెలియటం లేదు కదా. నువ్వు నిజం కాదని నిజం అనుకుంటున్నావు, చైతన్యం కాదని నీ చైతన్యం అనుకుంటున్నావు, ఆత్మ కాదని నీ ఆత్మ అనుకుంటున్నావు. ఎవరైతే శాంతి లేదో అక్కడ వెతుకుతున్నావు, ఉన్న చోట మానేశ్వరు వెతకటం. మీరు ఆ మూలంలో అది ప్రభుత్వానికి వస్తారా అయ్యా? ఆ గురువులో ఉన్న దేవుడే గురురూపంలో వస్తారు. భగవాన్ గారు ఒక మాట, ఆ మాట నేను ఆశ్చర్యచకితం చేసింది. నాకు అజ్ఞానం ఉంటే ఇతరులు బోధించడం నా దగ్గర ఏం లేదు. నాకు జ్ఞానం లేదనుకుంటే అజ్ఞానంలో ఉన్నానప్పుడు నేను అజ్ఞానంలోని ఇతరులకి ఏం బోధిస్తాను? మీరు జ్ఞానాన్ని నేను అజ్ఞానం ఉన్నప్పుడు మరో నేను నిజంగా జ్ఞానంలో ఉన్నానుకోండి, నాకు బోధించడానికి ఇతరులు లేరు, అందరూ జ్ఞానంగానే కనిపిస్తారు. నేను అవిద్యతో బాధపడుతున్నానుకోండి, అజ్ఞానంతో బాధపడుతున్నానుకోండి, మీకు నేను జ్ఞానం ఏం బోధిస్తాను? నేను నడువు నెత్తితో బాధపడతాను, ఇంకో వచ్చిన నడువు నెత్తులు పోగొట్టాలంటే ఆర్థిక సాయం చేస్తాను.
అజ్ఞానం తోలు బాధపడతా అంటే అజ్ఞానం తోలకు దప్పు వచ్చిన సరస్సును ముంచేస్తాను కదా, మీకు అజ్ఞానం ఏ బాధపడతాను. అంటే జ్ఞానం ఉండకుండా నాకు ఎవరు అజ్ఞానాడు, అంత జ్ఞానమే, అంత అనుమానే, అంత శాంతి, అందరు జ్ఞానం కూడా కనిపిస్తారు. ఆనందం ఎక్కడుంది, శాంతి ఎక్కడుంది, బ్రహ్మ ఉంది. మీకు బ్రహ్మభావం ఉందా? లేదు. జీవభావం ఉంది. ఎక్కడ సుఖాన్ని ఎలా ఉండదు? అంటే నువ్వు బ్రహ్మమే, కానీ బ్రహ్మమే నువ్వు ఏమనుకుంటున్నావు, జీవుడు అనుకున్నావు. బ్రహ్మమైన జీవుడు చూస్తావు, కానీ ఆ బ్రహ్మను నీకు బ్రహ్మమైన ఎత్తడం వరకు బ్రహ్మమైన జీవుడే కనిపిస్తాడు. తర్వాత ఇంకోటి భయం ఒకటి, భయం వల్ల కూడా మనిషికి చాలా దుఃఖం వస్తుంది. వారు ఏమనుకుంటారో, నేనేమనుకుంటారు, వారు ఏమనుకుంటారు, నేనే, ఎంతమందికి భయమే జరిగి మనం భయపడి మనం జీవిస్తాం. అక్కడ అనుకున్నారు, అనుకున్నారు అంటే అనుకునేది ఆత్మని అనుకోదు, బ్రహ్మనే అనుకోదు. ఒక అనుకుంటారు, అహంకారం అనుకుంటుంది. ఎంతమంది అహంకారాలు మీరు జోడిస్తారు? అనారోగ్యము శరీరానికి, ఆరోగ్యము శరీరానికి, మంచి మనస్సుకి, చెడు మనస్సుకి. అయితే ఆరోగ్యంగా ఉన్న శరీరం బ్రహ్మార్థం పొందడానికి సహకరిస్తుంది. అలాగే మంచితోటి నిండిన మనస్సు దేనికి, దేనికి సహకరిస్తుంది? మంచి మనసు బ్రహ్మను తెలుసుకోవడానికి సహకరిస్తుంది. ఆరోగ్యంతో కూడిన శరీరము, మంచితనంతో కూడిన మనస్సు బ్రాహ్మ స్థితిని పొందడానికి, మోక్షం పొందడానికి, స్వర్గరాజ్యం పొందడానికి నీకు సహకరిస్తుంది. ఆ మోక్షం పొందవనుకోవు, మోక్ష స్థితిని పొందవనుకో, పొందే వరకు ఇరవై జన్మలో ఉన్న కష్టం ఒక పోయింది కదా, ఇంకో జన్మలు ఇంకొక మోక్ష. ఇది ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఆ మోక్ష సుఖం, ఆ మోక్ష శాంతి, ఆ మోక్ష ఆనందం, ఆ మోక్ష వైభవం మీరు చేతికి అందే వరకు ఏదో రకమైన శాంతి ప్రతి జన్మలో కూడా నిన్ను వెంటాడుతుంది. ఇది సూత్రం. నేను ఎవరు రక్షించలేడు, సమయం కూడా వచ్చాను. నా నక్షత్రానికి మన శరీరం వచ్చిందే, నా ఆత్మ వచ్చింది, మన పైన ఆకాశం వచ్చింది, శరీరమే వచ్చింది, ఆత్మ అంతటా. కానీ శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి సామాన్య కూడా వచ్చేసాను అనుకుంటున్నాను. డ్రీమ్ వాండరింగ్స్, డ్రీమ్ వాండరింగ్స్ అన్నారు భగవాన్. స్వప్నంలో, స్వప్నంలో వెళ్తాటం వస్తాటం, అటువంటి ప్రయాణాలు కానీ డ్రీమ్ వాండరింగ్స్ అనేవి ఈ శరీరంతో మేము చేసిపోయాను. మనకి స్వప్నంలో సినిమా కడతాం, మనం వెనక్కి వచ్చాక ఆ శరీరం ఏమైంది, సినిమా చూసిన శరీరం ఏమైందా, మనం బతకం. ఏం చేద్దాం? అది అసత్యమైన అర్థమైంది. మనకి లోపల జ్ఞానం కలిగాక సత్యం, మనకి సత్యబుద్ధి కలిగాక దేహాలు కూడా అంత్యమయ్యా, మీ స్వామి కూడా అంత్యమయ్యా, మీ పుట్టుకు కూడా అంత్యమయ్యా, మీ పుణ్య పాపాలు కూడా అంత్యమయ్యా. ఇప్పుడు మీకు సత్యబుద్ధి, మీకు నిద్రాబుద్ధి ఉంది కాబట్టి అని నిజం అనుకుంటున్నారు. సత్యబుద్ధి కలిగాక ఇవన్నీ వాండరింగ్స్ మీకు తెలుస్తాయి. ఈ స్థానం తానే పుట్టుకాలి. మనం ఇప్పుడు అవసరమైనప్పుడు మాట్లాడతాం, అంతేగా మాట్లాడితే పని కాదు మనకు. ఏదైనా పని ఉంటే నడిచేస్తాం రైల్వే స్టేషన్కి, అంటే నేను నడవటమే పని కాదు, అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాం. అదే ఇప్పుడు అధిగమ్యం కాదు. ఇక్కడ లోపం ఏంటంటే స్వామి లేని వస్తువు, పుట్టుకు లేని వస్తువు, ఆనందమయం, శాంతిమయం, జ్ఞానమయం. ఆ వస్తువు అనుభవిక వైద్యం చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నం, అది అనుభవాన్ని తెచ్చుకోవడానికి అదే మన గమ్యం, అదే మన డెస్టినేషన్, అదే మన గోల్. కాబట్టి డెస్టినేషన్ ఎంత దూరం మనకు అసలు ఎక్కడ ఉంది, నా శరీరం కంటే, ఇంద్రియాల కంటే దగ్గర, నేను నీ తరంపు కంటే కూడా దగ్గరగా ఉండని నీకు అనుభవంలోకి వస్తే నీకు అర్థమైతే తొందరగా టైరావు. నేను సాగర కూడా ఇద్దరు ఉందంటారు, కూడా రాయమని వచ్చి రెండు వంద రాయలు ఉందంటారు అనుకున్నప్పుడు, అక్కడ మైల్లో ఉందంటారు అనుకున్న, మైల్లో ఉండదు మా అమ్మ అయ్యా అనుకుంటాం, రెండు మైలు దూరంలో ఉందంటారు అనుకుంటాం, అబ్బో ఇంకా సాగర ప్రయాణం చేయాలి, ఐదింటికి కానీ వెళ్ళాం అనుకుంటాం. డెస్టినేషన్ వస్తువు మనం దూరం ఉందనుకున్నప్పుడు తొందరగా తయారైపోతాం. హృదయం ఉంది, ఇక్కడ ఉంది, సమీపంలో ఉంది, మన శవం కంటే దగ్గరలో ఉంది. అది లేకుండా శవం రాదు మనకు. అలా జ్ఞాని చూస్తాడయ్యా, జ్ఞాని గుణాలు చూసినా ఆ గుణాలు కాలం చూస్తూ ఉంటుంది. ఇది మీరు గమనించాల్సింది. అంటే అయితే మంచి ఇంటికి పోయిన సోక్రటీస్ అంటాడు, మంచితనం జ్ఞానంతో సమానమయ్యా, మంచితనం కూడా ఓ గుణి, అయితే జ్ఞానాన్ని సముపార్థన చేసి పెడుతుంది నీకు. అంటే జ్ఞానికి లోపల అందులోని గుణాలు చూసినా గుణం వాడు కాదని వాడికి తెలుస్తూ ఉంటుంది. కానీ తన హృదయంలోని సత్యాన్ని అందరి హృదయంలోనే చూస్తూ ఉంటారు, తనే అందరిలోనే చూస్తూ ఉంటారు, ఆ అందరిని తనలో చూస్తుంటారు. ఆయన చెప్పే చమత్కారం చూడండి, భగవంతుడు చెప్తాడు, ఆయన చెప్పే చమత్కారం చూడండి, అందరిలోని తను ఎవరైతే చూసుకుంటున్నాడు, తను అందరిని ఎవరైతే చూసుకుంటున్నాడు, వారికి మీరు కనపడకుండా ఎలా ఉండడమే, పారిపోవాలని, ఎక్కడికి పారిపోతానన్నాడు.
అందం చూడండి, ఎంత స్వీట్గా ఉందో చూడండి. అవరామృతం అంటే భగవంతుని నోట్ల నుంచి వచ్చే మాట కూడా రవకులైంది కదా, రవకులైంది అది కూడా అమృతం తోడుసాను. ఆ భగవంతుడు చెప్పే నోట్ల నుంచి మాటలు వేడతాయి కదా, ఒక మాటలని కోసం అవి పిచ్చవాడు అదరామృతం అది కూడా అమృతమే అన్నాడు. ఒక పిచ్చవాడు అని మాట్లాడుకుంటున్నాను భగవంతుడు చెప్పేది, అది అమృతమే, మామూలు అమృతం కాదు, ఇది అలౌకికమైనది. ఈ అమృతం లౌకికమైనది కాదు, ఏంటి అలౌకికమైనది. ఈ అమృతం అంటే నీకు మోక్షాన్ని అంటే బ్రాహ్మస్థితిని కాదు, బ్రహ్మజ్ఞానం కలిగజేసే అమృతం ఇది. నీ శరీరం చిరకాలం నిలబెట్టే అమృతం కాదు, ఇది అలౌకికమైనది, అభౌతికమైనది. న్యాయం ఏం చేస్తాడంటే బియ్యపు గిన్నె చూసేప్పుడు పుల్లితో పాటు పుల్లిలో చూసి ఊరుకోడాడు, పుల్లి లోపల ఆ గిన్నెను చూస్తూ ఉంటాడు. అలాగే ఈ రూపనామాలకి ఆధారంగానే వస్తున్న బ్రహ్మను చూస్తూ ఉంటాడు జ్ఞాని. నీకేదో తొడుగు ఉందంటే ఈ తొడుగు నిజం కాదు. మనం ఒడ్లు కొనుక్కుంటాం, ఒడ్లు కొనుక్కోవడం కేవలం పొట్టు కోసం కొనుక్కోం, గిన్నెల కోసం కొనుక్కుంటాం. ఆ గిన్నెలు కొనుక్కున్నప్పుడు ఈ పొట్టు కూడా వస్తున్నాం, అంటే నేను పొట్టు కోసం ఒడ్లు కొనుక్కోం. అది జ్ఞాని రూపాలను చూస్తున్నా నామాలను చూస్తున్నా వాడికి వికారం కలదు. ఇంకా రూపం వాడు కాదు, ఆ వికారం వాడు కాదు, ఆ నామం వాడు కాదని వాడికి తెలుస్తుంది. రూపాలు నామాలు మనం కల్పించుకునేవే. మీరు మంచి వాడితో స్నేహం చేస్తే మంచి గుణాలు వస్తాయి, చెడ్డ వాడితో స్నేహం చేస్తే చెడ్డ గుణాలు వస్తాయి. ఇవన్నీ మనసును బట్టి మార్పు వస్తాయి, పరిసరాలను బట్టి కూడా గుణాలు మారుతూ ఉంటాయి. మనం ఏది తింటే అదే తీరిపి వస్తుంది, ఎవరితో స్నేహం చేస్తే ఆ ఆలోచన ఆ మాటలు అవి వస్తూ ఉంటాయి. అంచేత వీడు మంచివాడు, వీడు చెడ్డవాడిని జ్ఞానికి తెలిస్తే తెలుస్తుంది. అది కల్లా వాడికి వాటన్నిటిలోని ఏమిటి, ఈ మంచికి ఆధారంగా చెడుకి ఆధారంగా అంతటికి సృష్టికి ఆధారంగా పంచభూతాలకు ఆధారంగా ఉన్న వస్తువుని ఆ సత్యాన్ని చూస్తూ ఉంటాడు. ఏంటి వాడు సత్యం అయ్యి ఉన్నాడు, వాడు ఏదయ్యి ఉన్నాడో అదే వాడికి కనిపిస్తూ ఉంటుంది. మనకు రూపబుద్ధి ఉంది కాబట్టి ఎవరి వాళ్ళలో కూడా రూపబుద్ధినే చూస్తాం. పూర్వం కవిటిలో రాజుగారు ఉన్నవారు, ఆయన ఉపత్యమైన కోపం రాజుగారు. ఇంకొక నిమిషానికి ఆయన ప్రాణం పోతున్నాడుగా, ఏమంటే మిమ్మల్ని కవిటిలో పలాని కూడా తిరుగుతున్నాడంటే చచ్చిపోతాడు అంటే మనం లేచి కూర్చున్నాడు. ఎవరు రాడు తిట్టుకోడాడు పేరు చెప్పమని తర్వాత ఇంకో నిమిషానికి చచ్చిపోయాడు. ఆయన ఎలా అయినా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎలా అయినా మృతి అయినా మనస్తత్వం గ్రహించడానికి కవిటిలో పలాని వాడు నిజం మీద ఇది కథ కాదు. కవిటిలో ఆయన మన కవిటిలో పలాని వాడు తిరుగుతున్నాడు, ఎవరు రాని తిట్టుకోవడం అసలు ఉసూరు అంటే మనసున్న పడుకున్నాడు లేచిపోయాడండి. మందులు అడిగి కోపం అడిగేసేసింది ఆ శరీరం. ఇంజక్షన్లు ట్యాబ్లెట్స్తో శరీరాన్ని లేవనేయలేదు, కోపం పడుకున్నాడు లేచి కూర్చున్నాడు. ఎవరు రాని నా చిట్టుకోవడం తర్వాత ఇంకో విషయానికి ప్రాణం పోయిందని అంటే అందుకే భగవంతుడు ఏమని చెప్పాడంటే, నువ్వు చచ్చిన తర్వాత కాదురా, నీ శరీరం శ్మశానానికి వెళ్ళిన తర్వాత కాదు, ఈ శరీరం సామరకోటలో తిరుగుతున్నప్పుడు, నీ శవం సామరకోటలో తిరుగుతున్నప్పుడు చచ్చేవి ఏదో అవుతావు. చచ్చిన తర్వాత గొడవ వదిలి శరీరం సామరకోటలో తిరుగుతున్నప్పుడే కామక్రోధుల యొక్క వేగం తగ్గించుకో, అప్పుడు కాదు నీకు అమృత అనుభవం కలగదు. చచ్చాలు ఏం చేస్తావు, దేహం ఉండగా నువ్వు ఏం సాధించలేనిప్పుడు, దేహం లేనిప్పుడు ఏం సాధిస్తావు. కొంతమందికి అసూయ ఒకటి ఎక్కువ ఉంటుంది. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏ పెరుమాళ్ళు లేకపోతే శివ లేకపోతే విష్ణువ రామ కృష్ణ ఏదోటి నాకు అసూయ ఎక్కువగా ఉంటున్నా, అది చెడ్డగుణం, నాకు అసూయ ఉండటం వల్ల నాకు భగవంతుడు నాకు తెలియబట్టడం లేదు, అసూయ వల్ల నాకు ఆత్మార్థం కలగట్టడం లేదు, ఈ అసూయ నాకు తెలుస్తాను ఎందుకంటే నన్ను విడిపించు అని అడగడిగాడు. అసూయను అక్కడ లోపల పెట్టుకుని ఇంకోటి ఏదో కావాలంటాడు, ఆ స్కూటర్ ఏదో కావాలంటాడు. ఇదే మాయ అంటేనే అందరం గుళ్ళోకి వెళ్తున్నాం, ఇదే మనం చేసే ప్రార్థన. లోపల గుణాలు విడిచిపెట్టి ఇందులో విడిపించని అడగం, అలాగే ఉండాలి. అదనంగా లోకంలో కనిపించే వస్తువులు కావాలి. అదే గౌతమ బుద్ధుడు అడుగుతాడు, నీ శరీరమే నీది కాదన్నప్పుడు ఏది నువ్వు అవుతావు. ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదా. సంపద అంటే కష్టం లేకుండా సంపద రాదు, మామూలు భౌతికమైన సంపద కూడా. మరి ఏమీ శ్రమ పడకుండా మనకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందో చెప్పండి. మరి ఆత్మజ్ఞానం సంపాదిస్తే మనం సుఖపడతాం, పునర్జన్మలు రావు మనకు. కేవలం సంపాదనకి పరిమితం అవుతాం అనుకోండి, ఈ సంపాదించి ఇంట్లో వాళ్ళందరి చేత తిట్లు తింటాం. కొంతమంది కష్టపడి సంపాదిస్తే ఎవరు సంతోషించడానికి ఇంట్లో వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. అంటే మీ ఊరికి చెప్పేది మీరు 10 పైసలు సంపాదించడానికి ఎంతోకొంత కష్టపడాలి కదా, ఇంకా జ్ఞానం సంపాదించడానికి ఎంత కష్టపడాలి. అయితే అందరి పట్ల సమానంగానే ఉంటాడండి, అందరి పట్ల ఉన్నది ఒకటే, అందరి పట్ల ఒకటే వస్తువు చూస్తాడు కాబట్టి అందరి పట్ల సమానంగానే ఉంటాడు. వయ్యా చివరికి రామాయణ రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టు ఈ ఆట దేవుడు అందరి పట్ల జ్ఞాని సమానంగా సమానంగా ఉంటాం కదా, సమానంగా సమానమైన వస్తువుని చూస్తున్నాడు సమానంగా ఉంటాడు, ఏంటి సమానమైన వస్తువు చూస్తున్నాడు కాబట్టి సమానంగా ఉంటాడు. అది భేదభేదంగా చూస్తే అది భేదభేదంగా ఉంటాడు జ్ఞాని కూడా. అందరిలోనే ఒకే వస్తువుని చూస్తున్నాడు కాబట్టి సమానంగా ఉండగలుగుతున్నాడు. ఒకే వస్తువుని చూడనుకున్నవాడు వాడు సమానంగా ఉండలేడు, ఎవడు జ్ఞాని కూడా సమానంగా ఉండలేడు. అది గురు శబ్దానికి అర్థం ఏంటంటే అజ్ఞానమైన చీకటిని, అజ్ఞానమైన అవిద్యమైన చీకటిని పోగొట్టేవాడు గురువు. అజ్ఞానాన్ని ఏమంటారు అమ్మా, ఏమంటారమ్మా బాలగారు, మూల మలం ఏమంటారు? మనం రోజు విడిచిపెట్టే మలం కాదు, జన్మలను తీసుకొచ్చే మలం. మన శరీరం ఏడు రోజులు చనిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది కదా, అలా కొత్త శరీరం వచ్చేదాన్ని మూల మలం అంటారు. మలం అంటే మనం రోజు విడిచిపెడుతున్నాం అది కాదు మలం. ఈ మూలమలం అంటే నీ పునర్జన్మ, ఏ అజ్ఞానం వల్ల నీకు పునర్జన్మ వస్తుందో, ఈ అజ్ఞానం వల్ల నువ్వు ఎవరో నీకు తెలియబట్టలేదు, దాన్ని మూలమలం అంటారు. దాన్ని ఏమంటారు? మూలమలం అంటారు. ఆ మూలమలం పోయిన వాడికి అందరి పట్ల దయ కలిగి ఉంటాడు. అందరి పట్ల దయ కలిగి, ఆ మూలమలం ఎవరికైతే పోయిందో అందరి పట్ల వాడు దయ కలిగి ఉంటాడు. భగవంతుడి జ్ఞానికి శరీరం పోయినప్పుడు ఎలా ఉంటాడు? నెత్తి మీద బరువు దింపినట్టు ఉంటాడట్టు జ్ఞాని. జ్ఞానికి శరీరం పోతానికి వాడు ఎలా ఉంటాడటండి? నెత్తి మీద బరువు దింపేసిన తర్వాత ఎంత సుఖంగా ఉంటాడు, జ్ఞానికి దేహం పోయిన తర్వాత అలా ఉంటాడట్టు. తర్వాత ఎలా ఉంటాడట్టు జ్ఞాని? అన్నం తినేసాడు అనుకోండి, ఒకటి పూర్తిగా అన్నం తింటాడు అయిపోయింది అనుకోండి, అది ఇస్త్ర తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? బయటపడేస్తాడు. అది విస్తరమైందో అది విస్తరమైందో దాన్ని ఎవరైనా చూస్తున్నారా లేదని ఎవరైనా అనుకుంటాడండి? జ్ఞాని దేహాన్ని విడిచిపెట్టేది అలాగే అనుకుంటాడు. మనం తినేసాక విస్తర బయటపడేస్తాం, ఆ విస్తరమైంది లేదు, వాళ్ళు ఎవరైనా చింపేస్తున్నారేమో దాన్ని ఎవరైనా చూస్తున్నారా లేదా అనుకుంటామా? ఆ విస్తర గ్యాస్ ఏమన్నది, ఈ దేహం విడిచిపెట్టేశాక దేహం పట్ల జ్ఞాని ఎలా ఉంటాడచ్చు? కొంతమంది ఎలా ఉంటారటండి, ఊసేసిన ఊము బయటకు వెళ్ళిపోయింది అనుకున్నాం మనం, ఆ ఊని పట్టించుకుంటాం, ఈ దేహాన్ని కూడా అలా పట్టించుకోరట్టు గురువు చేశాక. మనం ఎప్పుడో ఉమ్మేస్తాం రోడ్డు పక్కనే, ఆ ఊము ఏమైందో లేదు, ఊము సరిగ్గా ఉండలేదు, ఊము బాగుండలేదు అని ఆలోచిస్తాం ఊము గురించి. ఇప్పుడు మనలోంచి వచ్చింది కదా ఊము, కానీ దాని గురించి ఆలోచిస్తాం ఆలోచించాం. కొంతమంది దేహాన్ని అలా ఊరు వదిలినట్టు వదిలేస్తారు. ఎవడో అంత తిరిగి ఎవడో వదిలేస్తాడు, నిర్మాణ స్థితిని పొందినవాడు. ఇప్పుడు జ్ఞానిని మీరు గౌరవిస్తారనుకోండి, ఉదాహరణకు జ్ఞానికి వచ్చే లాభం లేదు కానీ వాడు పుణ్యంలో మీరు వాటా వస్తుంది, మీకు లాభం కానీ జ్ఞానికి లాభం ఏమీ లేదు. వాడికి పుణ్యం ఏంటి, పాపం ఏంటి జ్ఞానికి? అది సంతోషానికి భాష్యమైన వస్తువులు మీద కానీ, భాష్యమైనటువంటి యాక్షన్ భాష్యమైనటువంటి ప్రక్రియ మీద కానీ, భాష్యమైన వస్తువుల మీద కానీ, అది ఈ స్నేహాల మీద కానీ, విరోధాల మీద కానీ, అంటే బయట ఉన్న మనుషుల మీద కానీ, బయట ఉన్న వస్తువుల మీద కానీ, బయట ఉన్న సంఘటనల మీద కానీ వాడు సంతోషం ఆధారపడి ఉండదు. మీరు గౌరవించిన ఒకటి గౌరవించకపోయినా ఒకటి, మీరు దండలు వేసిన ఒకటి దండలు వేయకపోయినా ఒకటి, మీరు సన్మానాలు చేసిన ఒకటి చేయకపోయినా ఒకటి, దీని మీద వాడు సంతోషం ఆధారపడి ఉండదు. మీ మీద వాడు సంతోషం ఆధారపడి ఉంటే మీరు వాడికి విలువ పెడితే సంతోషం ఉంచబోతుంది. వాడు సంతోషం లోపల నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? వాడు బ్రహ్మం అయి ఉన్నాడు, వాడు ఇతరుల మీద ఆధారపడి ఉండడం అమ్మక్కర్లేదు, వాడు ఆనందానికి ఆ రైలు పడవ కోసం చూడక్కర్లేదు. వాడు ఏమక్కర్లేదు, మీ శాంతి చదివిపోవాలంటే కొంతమంది మీతో స్నేహంగా మాట్లాడుతున్నారనుకో, రోజు వాళ్ళతో మీకు విరోధం వచ్చిందనుకోండి, వాళ్ళతో మీరు మీతో వాళ్ళు మాట్లాడటం మానేశారనుకోండి, మీ శాంతి అంటే చదివి అంటే మీ శాంతి ఎవరి మీద ఆధారపడింది? వాళ్ళ మీద ఆధారపడింది. జ్ఞాని శాంతి ఎటువంటిది కదయ్యా, వాడిది గుణం కాదు, వాడు సహజం, అది న్యాచురల్ నార్మల్ స్టేట్. నార్మల్ స్టేట్ న్యాచురల్ స్టేట్. అది జ్ఞానం అనేది కాంప్లికేటెడ్గా ఉండదు, జ్ఞానం అనేది న్యాచురల్గానే ఉంటుంది. తర్వాత ఇంకోటి మంచి వాళ్ళు కూడా వాళ్ళు చేసే పని నిశ్శబ్దంగా చేసుకెళ్ళిపోతారు, ఈ చెడ్డవాళ్ళు గుర్తింపులు కోరుకుంటూ ఉంటారు. కర్తృత్వ బుద్ధి ఉన్నవాడు, దేహ బుద్ధి ఉన్నవాడు, శవ బుద్ధి ఉన్నవాడికి ఎంతసేపు గుర్తింపులు కావాలి వాళ్ళకి. అంటే జ్ఞాని ఎప్పుడు ఈక్వల్గానే ఉంటాడు, సమానంగానే ఉంటాడు, సహజ స్థితిలోనే ఉంటాడు. ఎందుకంటే వాడికి ఏది సత్యమో ఏది నిత్యమో ఏది శాశ్వతమో, లోకం కనిపించినా కనిపించకపోయినా, దేహం కనిపించినా కనిపించకపోయినా, ఏ వస్తువు అయితే నిలబడి ఉంటుందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, ఏదైతే అనుభూతంగా ఉంటుందో, ఏదైతే పెర్మనెంట్గా ఉంటుందో, ఆ పెర్మనెంట్ పీస్ ఎలా ఉంటుందో, సత్యం ఎప్పుడు పెర్మనెంట్గానే ఉంటుంది. అంటే జ్ఞానికి సత్యం ఏమిటో తెలుసు, ఆనందం ఏమిటో తెలుసు. కాబట్టి అన్ని అవస్థలు అన్ని పరిస్థితులు, అంటే పరిస్థితులు అనుకూలంగానా ప్రతికూలంగానా ఒక్కలాగా ఉంటాడు అయ్యా. గాల్లో ఉన్న చోట దేపం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు అయ్యేవాడు. ఎవడు జ్ఞాని? అహంవృత్తి ఏం చేస్తుంది? ఎంతసేపు బయటకు చూస్తూ ఉంటుందట. దానికి చర్మదృష్టి కానీ సౌందర్య దృష్టి లేదంటుంది అహంవృత్తికి. మంచం మంచి లేచిన మొదలు మళ్ళీ మంచం మీద మనం పడుకునే వరకు అహంవృత్తికి ఇంకా లోపల చూపు లేదు, బయట చూపు. దానికి ఆత్మ చూపు లేదు, చర్మం చూపే. అంతా లెదర్ బిజినెస్సే. ఆ గురువుని చూస్తూ ఉంటాడటండి. వీడు లోపల చూసుకోవడం లేదు, వీడికి బయట చూడటమే పని. అని గిరి రూపమా గురు రూపము, గిరి రూపమా గురు రూపము. ఆ గురువు ఏం చేస్తాడండి? మీకు ఈ అహంవృత్తి ఏం చేస్తుంది? బయటకే చూస్తూ ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు. దీని చూపు ఎక్కడ ఉంటుంది? బయట చూస్తూ ఉంటాడండి. అప్పుడు ఈ అహంవృత్తి ఉంటుంది, లోపలకు తోలికెళ్ళి లోపలకు మళ్ళించి అహంవృత్తిని వాడికి లోపల చూపుతారు. అహంవృత్తి లోపల చూడటం నేర్పుతాడండి అహంవృత్తికి. మనకు బయటకు చూస్తానండి, అహంవృత్తి బయట చూడటం చేస్తున్నాడు కానీ లోపల చూడటం చేత కాదు. అంతేత ఈ అహంవృత్తికి లోపల చూపు నేర్పుతాడటండి. ఈ మనసుకి లోపల చూపు మీరు ఎవరండి? వారి గురువు. నీ మనస్సును అంతర్ముఖపరిచేవాడు గురువు. అసలు నీ మనస్సు బాహ్యముఖానికి అలవాటు పడింది, ఈ జన్మ నుంచి కాదు ఎన్నో జన్మల నుంచి. ఇంకా బాహ్యముఖానికి తెలియ గురువు. వాడు గురువు అనుకుంటున్నాడు, వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. వాడిని కళ్ళకు గురువు కింద కల్పించేవాడు రాక్షసుడే. ఈ మనస్సును లోపల చూడగలగడం లేదు. శివుడి దేవుడా విష్ణువు దేవుడా అడ్డబొట్టు నిలువబొట్టు ఈ దెబ్బలు రేటు భారతదేశాన్ని పోటీ చేశారు. ఛత్రపతి శివాజీకి నేనింత వీరుణ్ణి, నేను ఇంతమందిని పోషిస్తున్నానని అనుకున్న తలంపు వచ్చిందట నా మనసులో. చాలా గొప్పవాడు గ్రేట్ మ్యాన్ ఛత్రపతి శివాజీకి భయం ఎలా ఉంటుందో తెలియదు. మా మహాత్మా గాంధీ గారు కూడా ఫియర్లెస్ మ్యాన్. డూ అర్ డై, అది పోలసీ. ఛత్రపతి శివాజీ పోలసీ ఏంటంటే డూ అర్ డై. ఆధ్యాత్మిక పరంగా మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాయంటే ఇండియన్ హిస్టరీ చెప్పడం కోసం మీకు చెప్పడం లేదు. ఒక్కసారి తరంప ఛత్రపతి శివాజీ లాంటి మంచివాడు కూడా నేను ఎంతమందిని పోషిస్తున్నాను, ఎన్ని యుద్ధాలు చేశాను, ఎంతమందిని పోషిస్తున్నానని ఒక తరంపు వచ్చిందట. ఎవరికి? ఛత్రపతి. ఒకేసారి వచ్చిన తరంపు అంటే లోపల మూలమూల ఉన్నప్పుడు వచ్చే ప్రమాదం ఉంది. నేను ఎంతమందిని పోషిస్తున్నానని అనుకున్నాడు. నేను ఒకసారి వచ్చిన తరంపు రామదాస్ గారు గ్రహించారు, అది వాడు గురువు అంటే. గిరిరూపము గురు రూపము, గిరిరూపము గురు రూపము, ఈ గురువు. అవి ఎవరు గ్రహించాడు? ఎవరు గ్రహించాడు? గురువు గ్రహించాడు. ఇద్దరు నడుస్తున్నారు, కొంతమంది పాదచారులు ఎక్కడో శిఖర కొంతవరకు నడుస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేశాక వాళ్ళిద్దరు కొంచెం అటు ఇటు ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారం చేస్తున్న శివాజీ కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ప్రచారం చేస్తున్నారు మధ్యాహ్నం భోజనానంతరం. ప్రచారం చేస్తుంటే ఛత్రపతి శివాజీ కూడా ఉన్న వాడిని సమర్థ రామదాస్ ఏం చేశాడండి? ఆ రాయి కొట్టండి రాయా అని అడగచ్చు. ఇంత బండ రాయిందో ఒక పక్కన వాడు షికారు చూసి వాకింగ్ తిన్నప్పుడు రామదాస్ అని అంటుంది, ఆ రాయి కొట్టండి రాయా అని అంటుంది. ఆ రాయి బద్దలు కొట్టారు. ఆ రాయి బద్దలు కొడితే లోపల రాయి లోపల నీరుందో కప్ప ఉంది. రాయి లోపల ఏముంది? ఒక నీరుంది, కప్ప ఉంది. ఓ శివాజీ, రాయి లోపల కప్పని ఎవరు పోషిస్తున్నాడు అయ్యా? రామదాస్ గారు అంటారండి శివాజీని. ఓ శివాజీ, ఈ రాయి లోపల కప్పను కూడా నీవే పోషిస్తున్నావా? ఈ కప్పను ఎవడైతే పోషిస్తున్నాడో ఈ జీవకోటిని వాడే పోషిస్తున్నాడు. నేనే పోషిస్తూ చేస్తున్నా తలంపు నువ్వు రానివ్వకూడదు. అది బయట చూపు వద్దు, లోపల చూపే కావాలి. వాడు గురువు. బయట చూపు నుంచి మరణించి, ఓ శివాజీ, ఈ రాత్రిలోన కప్పను కూడా నువ్వే పోషిస్తున్నావా? నువ్వు ఎవరినైతే పోషిస్తున్నావు అనుకుంటున్నావు? ఈ కప్పని ఎవరైతే పోషిస్తున్నాడో వాడే పోషిస్తున్నాడు కానీ నువ్వు పోషిస్తున్నావు అనుకున్నవాళ్ళని దేవుడు గురువు మోస్తున్నాడు కానీ ఏమనుకుంటున్నావు అంటే నేను మోస్తున్నానని అనుకుంటున్నావు. దేవుడే మోస్తున్నాడు అయ్యా కానీ ఏమనుకుంటున్నావు నేను మోస్తున్నానని అనుకుంటున్నావు. అహం వృత్తిని చేసి పక్కన పెట్టు. గురూపము అది గురువు ఏం చేశాడు, శివాజీ మహాత్ముడే హీరే కానీ ఆలోచన ఉన్న ఆలోచన చిన్న పొరపాటునే సవరించాడు, అది గురువు చేసే పని. శివాజీ అంటే బహు ప్రీతి సార్ రామదాసు గారికి, ఆయన హృదయానికి చాలా క్లోజ్గా ఉంటాడు. అయినప్పటికీ ఆలోచన చిన్న పొరపాటు ఉంది కాబట్టి దాన్ని సరిచేశాడు వాడు గురువు. నీ మనస్సు సహజంగానే బాహ్యముఖానికి వెళ్తుంది, ఇంకా మనస్సు ఆ మనసు బాహ్యముఖంగా తెలియడాడు గురువు కలిగాడు రాక్షసుడు. నీకు యోచింపు కలగజేయాలి, అంతర్దృష్టి కలగజేయాలి. అంతర్దృష్టి లేకుండా మనస్సు అనక్కుండా ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేకపోతే నీకు మోక్షం లేదు. మోక్షం లేకపోతే మోక్ష సుఖం కానీ మోక్ష శాంతి ఇంకా నీకు దొరకదు. ఈనాటికైనా ముందు నాటికైనా బీజ జన్మలు ఎత్తినా సరే నీ పరిస్థితి అంటే మన ఋతు విజయం యోచింపు కావాలి నీకు, అప్పుడు కానీ నీకు వివేకం తిరగదు. నీకు చర్మదృష్టి ఉన్నంత కాలం లోపల హృదయంలో ఉన్న సౌందర్యం నీకు తెలియదు, ఉన్నా తెలియదు. నీకు లోచూపు లేనప్పుడు ఆకాశాన్ని సూర్యుడు ఉన్నాడు, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, నీ ముఖం ఆకాశానికి చెప్పవనకు ఉన్నా కనపడ్డం. అలాగే నీ జ్ఞానసూర్యుడు హృదయంలో ఉన్నాడు, కానీ నీ లోచూపు లేదంటే అక్కడ ఉన్నా కనపడ్డం. ఆ లోచూపు నీ చేత కల్టివేట్ చేయించేవాడు గురువు. ఇంకోటి దేహంతో తాదార్థం లేని వాడికి ఎంత దుఃఖం వచ్చిన వాడు చదివించడు. ఒక దురదృష్టం ఎంత పెడుతుంది అనుకున్న వాడిని అనుకోని మాట వచ్చి మరి ఏం చెల్లించడం. ఎంచేదంటే సుఖ ప్రార్థమైన దుఃఖ ప్రార్థమైన దేహానికి ఆ దేహంతో తాదాత్మ్యం నాకు లేనప్పుడు, దేహము నేనే తలంపు నాకు లేనప్పుడు అదృష్టమో దురదృష్టమో ఏ ప్రార్థం ఎంత వాడు అచేతంగా ఉంటాడు. ఈ ఎబవ్ 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 ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ట్రబుల్స్ ఆల్ దీస్ రియాలిటీస్ బండి పుస్తకాలు చదువుకున్న వాళ్ళకంటే, పది పది పిహెచ్డీలు పుచ్చుకునే వాళ్ళకంటే, పది డాక్టరేట్లు పుచ్చుకునే వాళ్ళకంటే భగవంతుడు అనేవాడు ఒక ఉన్నాడని నిజమైన విశ్వాసం ఉన్నాడు, తొందరగా బాగుపడతాడని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అది అధరామృతం. అయితే మీరందరూ మోక్షంలో ఉన్నారు, తొందరపడకండి. భగవాన్ ఇక్కడ చెప్పింది మీరందరూ శాంతిలో ఉన్నారు, మోక్షంలో ఉన్నారు. ఉన్నట్టు మీకు తెలియటం లేదు, ఉన్నట్టు మీరందరూ మోక్షంలోనే ఉన్నారు కానీ ఉన్నట్టు మీకు తెలియటం ఏ కారణాల వల్ల ఉన్నట్టు మీకు తెలియటం లేదు. ఆ కారణాలను తొలగించడమే సాధన యొక్క ప్రయోజనం. జ్ఞానం లోపలే ఉంది, జ్ఞానం జ్ఞానం ఎక్కడ బయట లేదు, లోపలే ఉంది. నాకు తెలుసు నాకు తెలియదు అనేది మనస్సుకు సంబంధించిన విషయాలు, బుద్ధికి సంబంధించిన విషయాలు. కానీ నిజమైన జ్ఞానం మీకు ఎక్కడ ఉంది, లోపల ఉంది, హృదయంలో ఉంది, హృదయం యొక్క ఊళ్ళో ఉంది. హృదయ గుహలోనే నిజమైన సత్య వస్తువు ఉంది, సత్య వస్తువు ఉంది, భ్రమం ఉంది, చావులైన అందరైన స్పిరిట్ మీ హృదయంలోనే ఉంది. కానీ మనకు అనుభవానికి రావటం లేదు, మన అనుభవానికి ఎందుకు రావటం లేదు, ఎందుకు మన హృదయంలో ఉన్న అత్యంత సమీపంలో ఉన్న వస్తువు ఎందుకు మనకు అనుభవంలోకి రావటం లేదు. మనకి ఏ కారణాలు అడ్డొస్తున్నాయి, ఏ విషయాలు అడ్డొస్తున్నాయి, ఏ విషయ చింతలు అడ్డొస్తుంది. ఒక మనిషికి ఒక బలహీనత అడ్డొస్తుంది, ఆ బలహీనత ఏంటో తెలుసుకుని మీరు దాన్ని బయటకు లాగి మంట పెట్టడమే సాధన యొక్క ప్రయోజనం. మూలమలాన్ని బయటకు లాగి మంట పెట్టడమే సాధన యొక్క ప్రయోజనం. ఇంకా చివరి ముగింపుకు ఒక మాట చెప్తున్నాను. ఈ రమణ బోధ, ఈ రమణ బోధ రమణ జ్ఞానం ఏమిటంటే మీకు మోక్షం రావటానికి, శాంతి రావటానికి, మీకు సుఖం మీరు సుఖి అవటానికి శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. మీరందరూ సుఖపడాలనుకుంటున్నారనుకోండి, మీరందరూ సుఖపడాలనుకుంటే శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు సుఖపట్టడానికి. ఒక నిజంగా మీకు మోక్షానికి వెళ్ళాలనుకోండి, శరీరం చనిపోయే వరకు శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. శరీరం ఉండగానే సామర్థ్య కోట్లు ఉండగానే మీరు మోక్షాన్ని పొందవచ్చు. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మన హిందూ మతంలో ధర్మ అర్థ కామ మోక్షాలని. ధర్మం చెప్తున్నాను అర్ధకామాలు నేను బాధ పెట్టవు, అధర్మ చెప్తున్నా ఉన్న అర్ధకామాలు నేను బాధ పెడతాయని చెప్పారు కదా, అది విడిచిపెడతాం. మోక్షం అంటే ఏమిటి, మోక్షం అంటే విడుదల. దేనికి నుంచి విడుదల, ఈ మూలమలం నుంచి విడుదల. మూలమలం అంటే ఏంటి, అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి, నీ ఎవరో నీకు తిరిగిపోవటం. భగవాన్ చెప్పిన నిర్వచనం ఏంటంటే మోక్షానికి, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు, నువ్వు స్వప్నంగా ఉన్నావు. మనకి నిద్ర రాకపోతే చాలామంది ట్యాబ్లెట్స్ మిల్లుతారు, నిద్ర కావాలని కోరుకుంటారు. చావు అంటే మనకి ఇష్టం ఉంది కానీ నిద్ర అంటే అందరికీ ఇష్టం. మోక్షం అంటే ఏమిటి, జాగ్రత్త. ఒక్క లక్షణం మీరు జాగ్రత్తగానే అంటే శరీరం చనిపోయే వరకు మీరు ఆగక్కర్లేదు మోక్షం పొందడం కోసం. మోక్షం అంటే శరీరం మనకి గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం. గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. మన గాఢ నిద్రలో దేవుడితో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, వృత్తితో సంబంధం లేదు. ఎందుకని గాడిన ఉన్నాం, మనం ఉన్నాం. కానీ మృతితో సంబంధం లేదు, సెక్స్ తోటి సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. భగవంతుడు కేవలం కులానికో మతానికే పరిమితమైన వాడు కాదు, అలా పరిమితమైతే వాడు దేవుడు కాదు. భగవంతుడికి ప్రత్యేకంగా కులం లేదు, మతం లేదు. మన సూర్యుడికి రోజు సూర్య నమస్కారాలు చేస్తున్నాం, ఆయన ఒక మతానికి కులానికి కట్టుబడిన వాడు. మన మతానికి మన కులానికే కదా ఆయన విడిపిస్తున్న ప్రపంచం అంతా ఇస్తున్నాడు. దేవుడికి మతం లేదు, కులం లేదు. ఒక ఏదైనా ఉందని ఎవరు అనుకుంటే మన మనసు కల్పించింది. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవరి థింగ్ ఇది క్రియేటెడ్ బై ది మైండ్. మోక్షం గురించి నిర్వచనం చెప్తున్నాం. మోక్షం అంటే విడుదల. దేహాభిమానం నుంచి, దేహబుద్ధి నుంచి విడుదల పొందడం మోక్షం అని చెప్తారు. అది అటువంటి ఇది సాంప్రదాయంలో శాస్త్రం చెప్పిన విషయం. భగవంతుడు లేటెస్ట్ టెక్నిక్, లేటెస్ట్ టెక్నాలజీ, ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు బుద్ధి ఇంజిన్ కాదు, ఎలక్ట్రికల్ ఇంజిన్లు. మోక్షం అంటే ఏంటంటే, నువ్వు గాడి నిద్రలో సుఖంగా ఉన్నావు, గాడి నిద్రలో సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు. కానీ దేవుడితో దేవుడు సుఖంగా ఉన్నావు, దేహంతో తాదాత్యం వల్ల, లేదా నువ్వు వృత్తితో తాదాత్యం వల్ల, లేదా నువ్వు చదువుకున్న చదువుతో, నువ్వు సంపాదించుకున్న ధనంతో తాదాత్యం వల్ల సుఖంగా ఉన్నావా? వీటితో సంబంధం లేకుండా స్వతంత్రంగానే నువ్వు సుఖంగా ఉన్నావు గాడి నిద్రలో. బాడీ లెస్, మైండ్ లెస్, వరి లెస్, ఈగో లెస్, గాడ్ లెస్. ఎక్కడ గాడి నిద్రలో నీకు దేంతో సంబంధం లేదు గాఢ నిద్రలో. కానీ ఎలా ఉన్నావు? దుఃఖంగా ఉన్నావా? సుఖంగా ఉన్నావు. జాగ్రత్త వ్యవస్థలో మనకు ఎరుక ఉంది, మనం ఉన్నామని సంగతి మనకి తెలుస్తుంది, కానీ సుఖంగా లేదు. గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, కానీ సుఖంగా ఉన్నామని ఎరుక లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఎరుక ఉంది, ఉన్నామని తెలుస్తుంది, ఎరుక ఉంది, కానీ సుఖం లేదు. జాగ్రత్త వ్యవస్థలో అయినా ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేదు. జాగ్రత్త వ్యవస్థలో, జాగ్రత్త వ్యవస్థలో ఏముంది? ఎరుక ఉంది, కానీ సుఖం లేదు. గాఢ నిద్రలో సుఖం ఉంది, కానీ ఎరుక లేదు. గాఢ నిద్రలో సుఖం ఉంది, ఎరుక లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఎరుక ఉంది, కానీ ఏం లేదు, సుఖం లేదు. మీకు అర్థమవుతుంది? భగవాన్ చెప్పేటువంటి రమణాచార్యుడు, రమణాచార్య మహర్షి, రమణదేవుడు, అరుణాచార్య రమణుడు, అరుణాచార్య మహర్షి చెప్పేది ఏంటంటే, మోక్షం అంటే గాఢ నిద్రలో ఉన్న సుఖము, గాఢ నిద్రలోని శాంతి, జాగ్రత్త అవస్థలోని ఎరుక. ఒకే ఈ రెండు ఒకేసారి మీకు అనుభవంలోకి రావాలి. ఇంకేది, మనం సుఖం ఉన్నప్పుడు ఎరుక లేదు, ఎరుక ఉన్నప్పుడు సుఖం లేదు. గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, కానీ ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, కానీ సుఖం లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక, గాఢ నిద్రలో ఉన్న సుఖము సైమల్టేనియస్గా ఒకేసారి రెండు మీ అనుభవంలోకి రావాలి. రెండు మీ అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావడానికి మీ శరీరం మరణించడానికి సంబంధం లేదు. శరీరం ఉండగానే ఈ శవం ఇక్కడ తిరుగుతున్నప్పుడే అనుభవం పొందొచ్చు, సాధన చేసి. అదే మోక్షం. గాఢ నిద్రలో ఉన్న శరీరం చనిపోవడానికి మోక్షం పొందడానికి వెయిట్ చేయక్కర్లేదు. గాఢ నిద్రలో ఉన్న సుఖము, జాగ్రత్త అవస్థలోని ఎరుక ఒకేసారి మీ కనుక అనుభవంలోకి వస్తే అది మోక్షస్థితి, అది అది చివరి స్థితి, అది పరమస్థితి, అది ఫైనల్ ట్రూత్, అది అల్టిమేట్ ట్రూత్, అది ఫైనల్ వర్డ్, అది లాస్ట్ వర్డ్. అంటే మోక్షానికి మీ దేహం చనిపోవడానికి సంబంధం లేదు. మీరు మోక్షానుభవం పొందాలనుకోండి, ఈ దేహాన్ని దేహం పడిపోయిందనుకోండి, మోక్షానుభవం పొందకుండా అప్పుడు బోయింది తప్పదు, కన్నింగ్ తప్పదు. అంటే ఇప్పుడు అది పోక, అవి వెళ్ళటం తప్పదు, రావటం తప్పదు. అది దాని అర్థం ఏంటంటే, చనిపోయిన తర్వాత ప్రయాణం చేయడం తప్పదు, మళ్ళీ పుట్టడం తప్పదు. మీరు శరీరం చనిపోకముందు మోక్షానుభవం పొందాలనుకోండి, శరీరం చనిపోకముందు మీరు ఎవరో మీకు తెలియబడదనుకోండి, అప్పుడు మీకు బోయింగ్ తప్పదు, కన్నింగ్ తప్పదు. ఎవరైతే మోక్షానుభవం పొందారో, మోక్షానుభవం పొందిన తర్వాత కనుక శరీరం కనుక పడిపోతే వాడికి గోయింగ్ తోటి కన్నుని తోటి పని లేదు. ఏం చేస్తారు? గోయింగ్కి ఉన్నవాడు వచ్చేవాడు ఉండడు మోక్షానుభవం పొందిన వాడికి. అది నిర్వాణ స్థితి, అది మోక్షస్థితి, అది స్వర్గరాజ్యం, అది పెర్మనెంట్ పీస్, అన్ బ్రోకెన్ పీస్. అంటే నువ్వు ఉన్నామన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, గోయింగ్ తోటి నీకు తాదాత్యం ఉండదు. మోక్షం అంటే శూన్యం కాదు, నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, దీనితో నీకు తాదాప్యం ఉండదు. శరీరం ఉన్నావుతే లేకపోయినా ఒకటే, లోకం కనిపించిన ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే. లోకం కనిపించడం నీకు లాభం లేదు, కానీ లోకం కనిపించకపోవటం నీకు నష్టం లేదు. దేహం ఉండటం వల్ల నీకు లాభం లేదు, దేహం పోవటం వల్ల నీకు నష్టం లేదు. ఉండటం వల్ల లాభం లేదు, పోవటం వల్ల నష్టం. ఎవరికి? మోక్షానుభూతి పొందిన వాడికి, ఆ మోక్ష స్థితి పొందిన వాడికి, ఆ పరమస్థితి పొందిన వాడికి, ఆ చిట్టారు కొమ్మ అందుకున్నవాడికి. అదే అరవింద్ ఘోష్ గారి భాషలో చెప్పాలంటే, ఫర్ ట్రూత్ రిలీజర్ సోల్స్, ఫర్ గాడ్ రిలీజర్ సోల్స్, ఫర్ సెల్ఫ్ రిలీజర్ సోల్స్, దిట్ బికమ్ the light, the power, the bliss, the freedom, the wideness, the heights of knowledge and the seas of Ananda. అంటే అంత లోపల ఉన్న ఆనందం ఆ మోక్షానికి పొందిన వాడికి ఆ శాంతి సముద్రం ఆనంద సముద్రం ఆ కాంతి సముద్రం పొంగి పొంగి సహస్రాన్ని ముంచుతా ఉంటున్నట్టు వాడికి. మన హృదయం కూడా ఉప్పు సముద్రం కాదు, ఆనంద సముద్రం, శాంతి సముద్రం. అంటే అక్షర మన మారడు. ఈ రమణస్వామి అరుణాచలేశ్వరుని ఏమని ప్రార్థించాడంటే, ఈ దేహం చనిపోయిన తర్వాత దీన్ని బదులు శ్మశానానికి తీసుకెళ్లి అగ్నికి ఆహుతి చేస్తారు. దేహం చనిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకోరు ఎవరన్నా, వాడి పాపం ఎక్కడ సంపాదించినా ఇంట్లో పెట్టుకోరు. వాడు ఎప్పుడు బయటకు పోతాడో, మన కాఫీ టైం మన ఇంట్లో ఉంటే కాఫీ తీసుకోవడానికి వీలు ఉండదు. వాడు ఆ శవాన్ని బయటకు గంటేస్తే మన కాఫీని మనం తీసుకోవచ్చు. వాడు ఎక్కడ సంపాదించినా ఆయన గంట ఉండను ఎవరు ఆయన బయటకు లాగేట్టు. వాడు కష్టం కూడా మర్చిపోతారండి. ఆ శరీరం శవమైన మరుసటి క్షణంలో కొంతమంది పన్నెండు రోజులు వచ్చేవాళ్ళు చాలామంది మర్చిపోతారు అనుకోండి, కొంతమంది శవమైన వెంటనే మర్చిపోతారు. వాళ్ళ జీవులు ఏమి తారం చేయి ఉంటుంది లాగేసుకుంటారు. నెలలో గుడిసి ఉంటే ప్రాణం పోయే ముందు, ఒక క్షణానికి ప్రాణం పోయే ముందు లాగేస్తారు. తారం చేయి మట్టికి వాళ్ళు ప్రాణం పోయాక లాగేస్తారు. ఇక రమణ మహర్షి గారు చేసిన ప్రార్థన ఏంటంటే, ఓ అరుణాచలేశ్వరుడా, ఓ ఈ భౌతికమైన దేహం శ్మశానంలో అగ్నికి భౌతికమైన అగ్నికి ఆగుతా అవ్వకముందే, ఓ అరుణాచలేశ్వరుడా, ఈ దేహం, ఈ భౌతికమైన దేహం శ్మశానంలో భౌతికమైన అగ్నికి ఆగుతా అవ్వకముందే, నీ జ్ఞానాగ్నిని పంపించి నా అజ్ఞానమైన మూలమలాన్ని, నా అవిద్యమైన మూలమలాన్ని బయటకు లాగి కాల్చి ఊడిచ్చి. పేషెంట్ చనిపోయితే డాక్టర్ తోటి పనేముంది? మన ఇంట్లో పేషెంట్ కోసం డాక్టర్ పిలుస్తాం అనుకున్నా, డాక్టర్ వచ్చినప్పుడు నేను చనిపోయాలనుకుంటే డాక్టర్ని ఏం చేసుకుంటామని మనం? అలాగే నా శరీరం పోయిన తర్వాత నువ్వు వచ్చి నాకు చేసి ఉపకారం ఏమిటి? శరీరం ఉండగానే ఈ శరీరం కాలి బూడిద అవ్వకముందే, కొంతమంది కాలుస్తారు, కొంతమంది కత్తెడతారు. కత్తెడితే మట్టి అవుతుంది, కాలుస్తే బూడిద అవుతుంది. ఈ శరీరాన్ని కాల్చి బూడిద అవ్వకముందే నీ జ్ఞానాగ్ని పంపించి, అరుణాచలేశ్వరుడా, నీ జ్ఞానాగ్ని పంపించి ఈ శరీరం బూడిద అవ్వకముందే లోపల అజ్ఞానం, లోపల అవిద్యని, లోపల మూలమలాన్ని బయటికి లాగి కాల్చి బూడిచ్చేయ్యా. పేషెంట్ పోయిన తర్వాత డాక్టర్ వాళ్ళ పని ఏంటి? నా శరీరం పోయిన తర్వాత నాకు చేసేది ఏంటి? ఉండగానే చేయాలి, చేసేది ఏంటో. అరుణాచల శివ గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా. నువ్వు పై కొడుతూ రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు, కానీ కరుణా సముద్రం ఎవరికి తెలుసు, ఎంతమందికి తెలుసు? కళ్ళతోడు చూడటానికి రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు. వాసుదేవుడు చాలామంది వసుదేవుడు గారు అబ్బాయి అని అనుకునేవాడు, ఆయన బ్రహ్మమనే చాలామందికి తెలియదు. అలాగే నేను ఉడికి రాళ్ళ గుట్ట కిందే కనిపిస్తున్నావు. నువ్వు ఎలా కనిపిస్తున్నావు? రాళ్ళ గుట్ట కిందే కనిపిస్తున్నావు. నువ్వు కరుణా సముద్రమని, నువ్వు మోక్ష పదార్థమని, నిన్ను స్మరించిన వాడి యొక్క అహం వృత్తిని తీసి, అహం వృత్తిని తొలగిస్తావని ఎవరితో సహా ఎంతమందికి తెలుసు ఈ లోకంలో? గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసిన నీను అరుణాచల. కుట్ర అంత ఇంకోసి ఆయన జ్ఞాని కాబట్టి కుట్రకు ఏమో అడుగుతాను. మన కుట్రకు ఏమో అడగ ఈ కుట్రకి ఏదైనా కలపం ఉంటాను, ఇంకా తొందరగా పోకుండాను. ఈ కుట్ర ఒక తొందరగా పోకుండా తెరమైన అవ్వడానికి ప్రార్థిస్తాం. ఊళ్ళో గుడి చుట్టూరు ఎందుకు మనం ప్రార్థించేది? లోపలికి పోగొట్టమని అడగం. లోపలికి అలా ఉండిపోయి బయట బజార్లో ఉన్న సరికి అంతా పూజ చేసుకోవాలి. కుట్ర అంత ఇంకోసి గుణముగా పాలించు. మనం ఒక చెడ్డ తీసి వదిలేస్తాము, చెడ్డ తీసి వదిలేసినంత లాభం లేదు. మంచితో అలంకరించి మనం డెకరేట్ చెయ్యేవి. ఒక తుండి కట్టి వదిలేస్తాము, పైన కట్టు ఆ చెడుతనాన్ని తీసేసి మంచితనాన్ని తొడిని అలంకరించు.
కొట్ట అంతయుసి గుణముగా పాలించు గురువు అరుణాచల.
గురువు చేయవలసిన పని ఏంటో నువ్వు మర్చిపోకు. గురువు చేయవలసిన పని ఉందా కనుము పూర్చి అరుణాచలేశ్వరుడా.
ఒక దేవుడంటేమో గురువుగా వచ్చినాను బాగు చెయ్యి. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల. అరుణాచలమును స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ.